తీతుకు రాసిన పత్రిక 3:11-13 చదువుదామండి. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:11-13. యాలి అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు. గొప్ప దేవుడు ప్రభువా నాయన, ఈ ఉదయకాల సమయంలో నేను వాక్యం చెప్తున్నా నేను ఏమాత్రం యోగ్యురాలను కదయ్యా. నేను మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు ప్రభువా. ప్లీజ్ తండ్రి, నన్ను పూర్తిగా నీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభువా. మందని కనికరించండి ప్రభువా నాయన. మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాతో మాతో మీరే సూటిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వినగల చెవులను గ్రహించి హృదయాన్ని లోబడే జీవితాన్ని మాకు నాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మా ప్రియ ప్రభువైన యేసు మిక్కిలినంత బ్రతిమలు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2:11-13 చూస్తే గనక, యాలి అనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. దేవుని కృప ప్రత్యక్షమై మనకేం చెప్తుందంటే అండి, మనకేం బోధిస్తుందంటే మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనత విడిచిపెట్టాలని చూస్తూ ఉంది. అంటే ఇక్కడ ప్రతి క్రైస్తవుడు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఆ సమయానికి వచ్చినప్పుడు మాత్రమే, లేదా ఆదివారం మాత్రమే, శుక్రవారం మాత్రమే పనిగట్టుకుని ఆ రోజే భక్తి చేయాలి అని అనుకుంటారు. చాలామంది చూస్తూ ఉన్నాం, ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ ప్రయారిటీస్ దేవునికి కాకుండా మరి ఈ లోక సంబంధమైన పనులకి, ఈ లోకంలో బ్రతికే దానికి వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ ఉంటూ ఉంటారు చాలామంది. అదే భక్తిహీనత అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కేవలం ఆదివారం భక్తులుగా, లేకపోతే ఏదో ఒక పండగ భక్తులుగా, సంవత్సరానికి ఒకసారి అలా ఉన్నట్టుగా ఉన్న మనుషులు మనం చూస్తూ ఉన్నప్పుడు భక్తిహీనత మనకు కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే చాలామంది భక్తిగా ఉన్నట్టు ఉంటారు, కానీ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారై కూడా ఉన్నవారిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భక్తిహీనతని విడిచిపెట్టాలి. భక్తి అయితే ఉంటుంది, కానీ భక్తిహీనత అంటే ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా మనం ప్రతిదీ కూడా భక్తితోనే చేయాలి. ప్రతి మాట ఉదయం లేచిన దగ్గర నుంచి ఏ పని చేసినా సరే మరి దేవుణ్ణి మనం ముందు పెట్టుకుని దేవుని చిత్తానుసారం ప్రతి పని కూడా మనం చేసినప్పుడు మరి అది భక్తిహీనత కాకుండా మరి మన భక్తులుగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా ఏంటంటే, నిజంగా భక్తులు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి. చాలామంది క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఇహలోక సంబంధమైన దురాశలను కలిగి జీవిస్తూ ఉంటారు. వాక్యం చెప్పినంతసేపు, లేకపోతే ప్రార్థన చేసినంతసేపు, వాక్యం విన్నంతసేపు, పాటలు పాడినంతసేపు భక్తిగా ఉంటారు, కానీ మరి హృదయంలో అనేక దురాశలు ఉంటా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే సాతానుగాడు వేసే వల్లో చిక్కుకుపోయి మరి ఆ యొక్క భక్తిహీనతను మనం ప్రదర్శించినట్టుగా అవుతూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా దేవుడు మూడోదిగా ఏమంటున్నాడంటే శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము. ఏంటండి శుభప్రదమైన నిరీక్షణ? గొప్ప నిరీక్షణ మనకుంది. దేవుడు త్వరలో మరి యేసుప్రభు మరలా తిరిగి రానై ఉన్నాడు. మనల్ని పరిశుద్ధంగా జీవించే మనల్ని ఆయన తీసుకువెళ్తాడు. మొదటి రాకడలో ఆయన పాపుల రక్షణ నిమిత్తం వచ్చాడు. మరి ఆయన మళ్ళా రెండో రాకడలో మరి సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి ఆయన వస్తాడు అనేది గొప్ప నిరీక్షణ. ప్రపంచంలో ఎవరికీ లేని, మరి చాలామందికి లేని గొప్ప నిరీక్షణ ఏంటంటే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆయన మరలా వస్తాడు అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. అది శుభప్రదమైన నిరీక్షణ. ఈ లోక సంబంధమైన కొడుకులు కూతుళ్ళు మరి ఎక్కడన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అబ్బా నా కొడుకు వస్తాడంట, లేకపోతే నా భర్త వస్తాడంట అని చెప్పి ఎంత ఎదురు చూస్తూ ఉంటారో చెప్పలేం. వాళ్ళ కోసం కళ్ళు కాయలు కాసులో ఎదురు చూస్తూ ఉంటారు, మరి నిరీక్షిస్తూ ఉంటారనమాట. వాళ్ళు రాగానే ఎంతో సంతోషం ఉంటుంది, మరి ఆ పండగ వాతావరణం ఉంటుంది. అయితే మరి మన రక్షకుడు మన దేవుడు ఆయన వస్తూ ఉన్నప్పుడు మనం ఇంకెంత గొప్ప ఆనందం అది కాబట్టి దాన్ని శుభప్రదమైన నిరీక్షణ అన్నారన్నమాట. దానికోసం మనం ఎదురు చూడాలి, ఏం విసర్జించాలన్నమాట, భక్తిహీనతను విసర్జించాలి, ఇహలోక సంబంధమైన దురాశలను మనం విసర్జించాలి. ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేసుకుండాలి, అభ్యాసం చేస్తూ ఉండాలి. మనలో ఉన్న లోపాలు ఏమైతే ఉన్నాయో ఆ లోపాలన్నీ సవరించుకుంటూ చనిపోయే వరకు ఈ శరీరం మనకి చెడే కోరుకుంటూ ఉంటుంది కాబట్టి ఈ శరీరాన్ని జయిస్తూ లోకాశం జయిస్తూ మరి ఆ నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే స్వస్థ బుద్ధితో జీవించాలి. ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ కూడా స్వస్థ బుద్ధితో అంటే మంచి బుద్ధితో మనం ఎదురు చూడాలి. అలాగే నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి అని ఈ కృప మనకి బోధిస్తూ ఉందటండి. స్వస్థ బుద్ధి అంటే ప్రతి ఒక్కరికి మేలు చేసే ఆలోచన ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి, సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి అని మరి దేవుని వాక్యం పదే పదే మనకి బోధిస్తూ ఉంది. నీతి కలిగి ఉండాలి. ఏ నీతి? ఈ లోక సంబంధమైన నీతి కాదు, మరి ఆ దేవుని యొక్క నీతిలో మనం ఉండాలి. మనం ఆలోచించేది ఒకటి, దేవుడు ఆలోచించేది ఒకటిగా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనకు నచ్చిన వాళ్ళ పట్ల, మనకు తెలిసిన వాళ్ళ పట్ల మనం ఒకలాంటి ఆలోచన కలిగి ఉంటాం, కానీ ఆయన అందరి పట్ల మరి ఒకే మంచి నీతి కలిగి ఆయన జీవించాడు. అలాంటి నీతి కలిగి ఉండమని మనకు మాదిరిగా ఆయన ఉన్నాడు అనమాట. అలాంటి నీతి మనం కలిగి ఉండాలి, దేవుడికి నచ్చే నీతి మనం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి అని నిరంతరము మనం ఇలా జీవించాలని చెప్తా ఉంది. 14వ వచనంలో కూడా చూస్తే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అప్పగించుకునను. కాబట్టి ఆయన కృప మనకి ఎప్పుడు కూడా తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి ఎప్పటికప్పుడు సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలని అలాంటి ప్రజలను తన కోసం ఏర్పరచుకున్నాడని చెప్పి ఇక్కడ మనకి వాక్యం బోధిస్తూ ఉంది. తను మరి తన సొత్తుగా చేసుకోవడానికి ఇదంతా ఆయన చేసిన త్యాగం, ఎందుకంటే మనందరం కూడా ఆయన సొత్తుగా ఉండాలని చెప్పి మనల్ని పాపం నుంచి విడిపించి మనం ఎప్పుడు కూడా సత్క్రియలు చేసుకుంటూ మరి ముందుకు సాగాలి లోకంలో కూడా అని చెప్పి దేవుని ఉద్దేశమైంది. స్వస్థ బుద్ధి, నీతి, భక్తి వీటన్నిటితో కూడిన సత్క్రియలు మనం చేయాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 3:2-3 చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3:2-3 చదువుతున్నానండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూద్దాము. గనుక ఆయనను పోలి ఉందము అని ఎరుగుదము. ఆయన ఎందు ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకును. కాబట్టి నిజంగా దేవుని కోసం నిరీక్షించే ప్రతి వ్యక్తి కూడా చేయవలసిన పని ఏంటంటే మరి పవిత్రంగా జీవించాలని కోరుకోవడం, పవిత్రంగా జీవించడం. ఆయన ఎంత పరిశుద్ధంగా జీవించాడో, ఆయన ఎంత పవిత్రంగా జీవించాడో, సో అలా మనం కూడా ఈ అంత్యకాలంలో అపాయకరమైన దినాల్లో జీవిస్తున్న మనం కూడా పవిత్రత కలిగి ఉండాలి. చిన్నదే కదా, పర్వాలేదులే కదా అని ఏ చిన్న పాపాన్ని మన జీవితంలో ఏలుబడి చేయకూడదు. పరిశుద్ధాత్మ మనకి చెప్తున్నప్పుడే, హెచ్చరిస్తున్నప్పుడే మనలో ప్రతిమైన అపవిత్రతను తీసేసుకోవాలి. ఎవరో చెప్పకలేదు, మన హృదయానికి తెలుసు. మన మనస్సాక్షి కలిగి జీవించాలి. మనస్సాక్షి కలిగి ఎప్పుడైతే మనం జీవిస్తూ ఉంటాం, మన మనసు చెప్తూ ఉంటుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కాబట్టి మనకి ఇది తప్పు ఇది కాదని చెప్తూ ఉన్నప్పుడు ఆ మనస్సాక్షి నోరు నొక్కేసి మనం ఏం చేస్తాం అనమాట, ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కానీ కొంచెం కూడా దేవునికి అది ఇష్టం లేదు. ఆయన్ని ఏమాత్రం పాపం ఉన్న వ్యక్తిని ఆయన ఇష్టపడ్డు. పాపిని ఆయన క్షమిస్తాడు, ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ఏమాత్రము ఆయన ఇష్టపడ్డు. పాపంతో ఎప్పుడు కూడా రాజ్యపడాలని మనం కోరుకోకూడదు. ఎప్పుడు మంచి నుంచి మంచి మరికి మంచి ఎప్పుడు కూడా మంచి కలిగి ఉండాలని చెప్పి మంచి చెడు మిక్స్ అవ్వాలని ఎప్పుడు కోరుకోడు. కాబట్టి మనం మంచిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి అని ఆయన ఉద్దేశం ఉంది. పదే పదే ఈ వాక్యాలు మన జీవితంలో మనం నింపుకోవడం వల్ల మన హృదయం అంతా కూడా దాంతో నిండి ఉండి మనం ఏం చేస్తాము, దాని ప్రకారం జీవిస్తాం. కాబట్టి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా ఆయన వాక్యంతో మనం హృదయం నింపుకోవాలి, స్తుతించాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి. ఇవన్నీ కానీ సమపాలలో చేయాలి. కేవలం కొంతమంది వాక్యమే అనుకుంటూ ఉంటారు, కాదు. మరి ఆయన స్తుతించాలి. ఏకంగా కీర్తనకారుడైన దావీదు ఏకంగా ఒక గ్రంథమే, మనకి కీర్తన గ్రంథం ఉంది, కీర్తించాలి, ఆయన్ని స్తుతించాలి, పొగడాలి. ఆయన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మైమర్చిపోయి మరి మనం ఆరాధించినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ ఎప్పుడు కూడా కోల్పోము. అలాగే వాక్యం చదవాలి, అలాగే ప్రార్థన చేసుకోవాలి. మనం వంట చేస్తున్నా, మరి పనులు చేసుకుంటున్నా, వ్యవసాయ పనులు చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఆ ఉద్యోగం చేస్తున్నాం కదా అని పూర్తిగా దేవుని పక్కన పెట్టేసి ఉద్యోగంలో మైమరిచిపోయి ఉండడం కాదు. ప్రతి సందర్భంలో, ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా ఆయన్ని మనతో ఉంచుకోవాలన్నమాట. అలాంటప్పుడు ఏ పాపం కూడా మన మీద ఏలుబడి చేయదు. అప్పుడు మనం స్వస్థబుద్ధి కలిగి ఉంటాం, నీతి కలిగి ఉంటాం, భక్తి కలిగి ఉంటాం. భక్తిహీనత అనేది మరి చాలామందిలో చూస్తూ ఉంటాం, సందర్భాన్ని బట్టో లేకపోతే ఒక అకేషనల్గానో వాళ్ళ భక్తి కనిపిస్తూ ఉంటుంది. కానీ తీరా మరి ఉద్యోగం చేస్తున్నప్పుడు, లేకపోతే వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు ఆ భక్తి వేరు, తమ జీవితం వేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి భక్తిహీనత ఎట్టి పరిస్థితుల్లో దేవుడు అంగీకరించడం అన్నమాట. కాబట్టి మనం దేవుని పిల్లలమై ఉన్నాం కాబట్టి మనం ఇక మీదట ఆయనలాగే, ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని మనం పోలి ఉండాలి. ఆయన ఎలా అయితే పవిత్రంగా జీవించాడో మనం కూడా పవిత్రంగా జీవించాలి. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3:4 అక్కడే పాపము చేయ ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము అంటాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పాపము తీసివేయడానికి ఆయన ప్రత్యక్షమాయను అని మీకు తెలియను కాబట్టి, ఆయన ఎందు పాపం ఏమీ లేదు కాబట్టి, ఆయన ఎందు నిలిచి ఉండేవాడు ఎవడనూ కూడా పాపం చేయడు, పాపం చేయవాడు ఎవడనూ ఆయన చూడడం లేదు, ఎరగలేదని చెప్తున్నాడు. కాబట్టి ఇంకా కింద చదివితే, చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించే ప్రతివాడు నీతిమంతుడు. కాబట్టి ఆయనలాగే నీతి జరిగించాలి, ఆయనలాగే మనం పోలి నడుచుకోవాలి అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. వాక్యానుసారం మనం జీవించాలి, పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు పేతురు రాసిన 2వ పత్రిక చూస్తే గనక, పేతురు రాసిన 2వ పత్రిక 3:12 2 పేతురు 3:12 ఇవి అన్నిటి లయమైపోను గనక ఆకాశంలో రౌలుకుని లయమైపోనట్టు, పంచభూతములు మహావేండ్రంతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దాన్ని ఆశతో అపేక్షించుచు. దేవుని రాకడ కోసం ఎదురు చూడాలి, అది శుభప్రదమైన నిరీక్షణ అని చెప్తున్నాడు. దేవుని రాకడ కొరకు కనిపెట్టుచు, దాన్ని ఆశతో అపేక్షించుచు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెను. ఎంతో జాగ్రత్త, ప్రతి నిమిషంలో, ప్రతి క్షణంలో మన మాట, చూపు, తలంపు, మనిషిలో మరి మనిషి ఎంతసేపు ఈ శరీరాన్ని సుఖపెట్టుకోవాలని శరీరం అడిగే ప్రతిదీ చేస్తూ దేవునికి దూరం అయిపోతూ ఉంటాడు మనిషి. ఎంత భక్తుడైనా సరే చాలామంది మరి అనేక సార్లు దేవుణ్ణి విసర్జించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరలా పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మరలా ఆయన క్షమించినట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ముందే హెచ్చరిస్తూ ఉన్నాడు ఏంటంట, దేవుని దినపు రాకడ వరకు కనిపెడుతూ ఉండాలి, మెలకుగా ఉండాలి, దాన్ని ఆశతో అపేక్షించి ఎప్పుడొస్తాడు ఆయన రాకడ అని ఎదురు చూస్తూ ఉండాలి. బ్రతుడు క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా మనం పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలను. అందుకే సర్వాంగ కవచం ధరించుకుని పోరాడాలి మనం ఈ లోకంలో. ఈ యొక్క దురాత్మతోనూ మరి యొక్క వాయుమండల సంబంధమైన అధిపతితోనూ మనం పోరాడుతూ ఉన్నాం. ఎంతసేపు మనం భక్తిగా ఉన్నాం కదా, మనం క్రిస్టియన్సే కదా, వాక్యాన్సారం జీవిస్తున్నాం కదా, కొన్ని పాపాలు విడిచిపెట్టాం కదా, పర్వాలేదులే అని ఎప్పుడూ అనుకోకూడదు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో తిండి సరిపోద్ది, బట్టలు సరిపోతాయి, ఆస్తి సరిపోద్ది, చాలు చాలు అని సరిపెట్టుకోవాలి. కానీ భక్తి ఎప్పుడూ కూడా సరిపోదు. మరి శక్తికి మించిన ప్రయాణం మన ముందు ఉన్నప్పుడు దానికోసం మనం ప్రయత్నిస్తూ ఉండాలి. శరీర బలహీనతలు ఉంటాయి, అందరికీ ఒకలాంటి ఆరోగ్యం ఉండదు, లేకపోతే అందరికీ ఒకలాంటి అంటే ఆశ ఉంటుంది కానీ దాన్ని అందుకునే శక్తి లేకపోవచ్చు. కానీ మన ఆశను దేవుడు చూస్తూ ఉంటాడు. ఆశను దేవుడు చూసి తప్పనిసరిగా మనకు ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. చాలామంది ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు అని చెప్పి ఇహలోక సంబంధమైన ధనం కోసం, వాటి కోసం అనుకుంటారు. చాలామంది ప్రసంగాలు కూడా వింటూ ఉంటాం, ఒక ఇల్లు అడగాలన్నా, ఒక ఆస్తి అడగాలన్నా, ఒక పెళ్లి చేసుకోవాలన్నా ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు అని అక్కడ వాక్యాన్ని అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టానుసారం వాక్యాన్ని మరి చేసుకుంటూ ఉంటారనమాట. ఇష్టం వచ్చినట్టు తమ జీవితానికి తగినట్టుగా దాన్ని మలుచుకుంటూ ఉంటారు. కానీ వాక్యాన్ని మరి ఎప్పుడు కూడా మనం వక్రీకరించకూడదు. మన ఆశ ఎప్పుడు కూడా ఏమై ఉండాలి? శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఏంటో శుభప్రదమైన నిరీక్షణ, ప్రపంచంలోకి వెళ్ళినా లోకంలోకి వెళ్ళినా శుభప్రదమైనది ఏంటి మనకి? దేవుని యొక్క రక్షణ భాగ్యాన్ని ఈ లోకాల్లో మనం కొనసాగించుకుంటూ ఆత్మీయంగా జీవిస్తూ మనలో ఉన్న పాపాన్ని ఎప్పటికప్పుడు కడిగి వేసుకుంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఏ పాపంలో పడిపోతామో అని ఎప్పటికప్పుడు మనం ఎలర్ట్గా ఉంటూ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి భక్తితో ఎంతో జాగ్రత్త కలిగి ఉండడమే కదా ఆ కనిపెట్టుకోవడం అంటే, ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్నట్టుగా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ రీతిగా మనం ప్రవర్తించడానికి ఇష్టపడుతూ ఉండాలి. మరి అపొస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రికలోనే, మొదటి పత్రిక 6:14 కూడా చూద్దామండి. తిమోతి మొదటి పత్రిక 6:14 వచనం నేను చదువుతున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవల్లని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏంటంటే ఆయన ప్రత్యక్షమయ్యే వరకు కూడా, ఆయన రాకడ వచ్చే వరకు కూడా మనం ఏం చేయాలంట? నిష్కళంకంగా, అనింద్యముగా, నిష్కళంకమైన నిర్దోషైన గొర్రెపిల్ల వంటి యేసుప్రభు స్వభావం మనం కూడా కలిగి ఉండాలి. ఆయన ప్రత్యక్ష మగు వరకు కూడా అనింద్యము, నింద, ఎవరు మనల్ని నిందించేలాగా మన ప్రవర్తన ఉండడానికి వీల్లేదు. కాబట్టి ఆజ్ఞ ఇస్తున్నాడు, నిష్కళంకంగా ఉండాలనేది ఆజ్ఞ. అనింద్యముగా ఉండాలి. ఎవరిని ఎవరితోనూ మనం అనిపించుకోకూడదు. వాక్యానుసారం మనం జీవించాలి. కళంకం లేకుండా, మడతైనా మచ్చైనా డాగ్ అయినా లేని పరిశుద్ధమైన సంఘంగా, అక్కడ ఒకరుగా ఇక్కడ ఒకరుగా దేవుడు ఎన్నుకుంటాడంటండి. ఇర్మియాలో రాశాడు, అక్కడ కొద్దిమందిగా ఇక్కడ కొద్దిమందిగా దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. మనం అనుకుంటాం పలానా చర్చే కరెక్టు, పలానా ఇదే కరెక్టు అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. మా సంఘం వాళ్ళే పరలోకం వెళ్తారు, మేమే కరెక్ట్గా జీవిస్తున్నాం అనుకుంటూ ఉంటారు. మేము ఇలా చేస్తున్నాం కాబట్టి మాదే పరలోకం అనుకుంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ప్రతి జనములోనూ ఆయన కోసం ఎవరైతే వాక్యానుసారం జీవించే వాళ్ళు ఉంటారో, నీతిగా బ్రతుకుతారో, ప్రతి ఒక్కళ్ళని కూడా ఆయన మరి ఆయన ఎన్నుకున్నాడు. ఆయన ప్రతి ఒక్కళ్ళని ఎవరిని కూడా ఎంత మాత్రము తీసివేయడు. అపొస్తల కార్యాలు 10:35 చూస్తా ఉంటే మాట తెలుస్తూ ఉంటుంది. అపొస్తల కార్యాలు 10:35 అండి. దేవుడు పక్షపాతి కాదని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనంలో, ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆటోల మీద, కార్ల మీద అవి రాసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలామంది దేవుళ్ళు అనుకున్న వాళ్ళకు అందరికే వాళ్ళు, కానీ యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన పక్షపాతి కాడు. ఎవరైతే ఆయనకి భయపడతారో, ఎవరైతే ఆయన వణుకుతారో, వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రార్థనని, వాళ్ళ యొక్క జీవితాన్ని ఆయన అంగీకరిస్తాడు అని మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. కాబట్టి వాక్యానుసారం జీవించాలి. కీర్తన 15:5 చూస్తున్నప్పుడు, కీర్తన 24:5 చూస్తున్నప్పుడు, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, ఆయన గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అంటాడు. కీర్తన 15:5 చూడండి. కీర్తన 15:5 కొన్ని వచనాలు చూస్తూ ఉంటే కనుక దేవుడు మాట్లాడతాడు ఇక్కడ. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. 24:5 కూడా 3 యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దాని అందు మనసు పెట్టగయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, పరిశుద్ధమైన హృదయమును కలిగి ఉండివాడే వాడు యెహోవాను ఆశీర్వాదం నందును. కాబట్టి ప్రతి జనములో ఆయన వాక్యానుసారం ఎవరైతే జీవిస్తారో, భయంతో వణుకుతో ఉంటారో, అలాంటి వాళ్ళని దేవుడు అంగీకరిస్తాడు అని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. నిష్కలంకంగా ఉండాలి, అనింద్యంగా ఉండాలి, పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి. అన్నీ మరి వడ్డీకి అప్పివ్వకూడదు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అనేది అనేక విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మాత్రమే దేవుడు వాళ్ళని అంగీకరిస్తూ ఉంటాడు. అలాగే దేవుని గురించి చెప్పడానికి మనం ఎవరు ఎదుట అన్నా చెప్పడానికి కూడా మనం సిగ్గుపడకుండా ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం కూడా ఎదుటి వాళ్ళకి మాదిరిగా మనం బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 8:38 వచనం చూస్తే కనుక, 8:38 మధ్యలో చదువుతున్నానండి, 38 వ్యభిచారమును పాపమును చేయి తరం వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడేవాడెవడు? వాని గూర్చి మనిషి కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడునని చెప్పాను. కాబట్టి ఇంకా ఎవరైతే దేవుని కోసం ఈ వాక్య ఈ లోక సంబంధమైన పాపాలు విడిచిపెట్టకుండా ఇంకా వాక్యానుసారం జీవించకుండా దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతూ బైబిల్ దాచేసుకుంటూ అక్కడో వేషం ఇక్కడో వేషం వేస్తూ ఉన్న వాళ్ళు ఎవరో కూడా మరి నాకు దేవుడు తెలియదు అన్నట్టుగా ఎవరైతే ప్రవర్తిస్తారో వారెవరో నాకు తెలియదని వారి గురించి నేను సిగ్గుపడతానని అంటున్నాడు. కాబట్టి మన ఈ లోకంలో దేవుని గురించి దేవుని బిడ్డలం అని చెప్పుకోవడానికి మనం ఏమాత్రం సిగ్గుపడకూడదు. మన జీవితం ద్వారా అనేక మందికి మనం మాదిరిగా ఉండాలి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు గుడ్డితనం కలిగించేసి ఎంత భక్తితో ఉన్న వాళ్ళైనా సరే వెనకలాగడానికి వాడు ప్రయత్నిస్తూ ఉన్నాడు. 2 కొరింథీ చూస్తే కనుక అపొస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4 చూస్తే, 4:4 మనం చాలాసార్లు చదువుకున్న మాటే, దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతలకి గుడ్డితనం కలుగు చేస్తును. అవిశ్వాసులు అంటే అన్యులని మాత్రమే కాదండి, దేవుణ్ణి అంగీకరించి కూడా బాప్తిసం తీసుకుని కూడా అవిశ్వాసంగా జీవిస్తూ ఉంటారు. మరి చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు మన మీద ఉండకుండా వాడు ఏం చేస్తూ ఉంటాడు, అనుక్షణము 24 గంటలు కూడా వాడు మన వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఈ యుగ సంబంధమైన దేవత ఎవరైతే అవిశ్వాసంలో ఉంటారో వాళ్ళని బాగా వాడుకుంటూ ఉంటాడు. చిన్న అవిశ్వాసం వచ్చినా సరే, అదిగో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావే కానీ నీకు ఇలా జరిగింది ఏంటి అలా జరిగింది ఏంటి అని చెప్పి అనేక అనుమానాలు వాడు క్రియేట్ చేస్తూ ఉంటాడు అనమాట. అలాంటప్పుడు మరి మనం దేవుణ్ణి నిలబడడం అనేది చాలా కష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి పరిశుద్ధాత్మశక్తి మనం కలిగి ఉండాలి, అనుక్షణం కూడా ఆయనతో నడుస్తూ మనం ఉండాలి. అప్పుడు ఈ సాతానుగాడు ఎవరిని మింగుదానా అని తిరుగుతూ ఉన్నవాడికి మనం అవకాశం ఇవ్వమన్నమాట. కాబట్టి ఆయన కృప వల్ల మాత్రమే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప ఏమేం చేస్తుంది అంటే ఈ లోకంలో మనం స్వస్థ బుద్ధితో ఉండడానికి, నీతితో ఉండడానికి, భక్తితో ఉండడానికి ఆయన కృప మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇందాక మనం చదువుకున్న తీతు పత్రికలోనే 3:6-7 చూస్తే కనుక, తీతుకు 3:6-7 మన ఆయన కృప వలన నీతిమంతులమైన తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించును. ఈ మాట నమ్మదగినది గనక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసుంచినట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవాలని కోరుచున్నాను. ప్రతి మనిషి కూడా సత్క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలని పదే పదే నువ్వు చెప్పు సంఘానికి అని చెప్పి ఇక్కడ మరి అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రికలో రాస్తూ ఉన్నాడనమాట. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని అందు విశ్వాసం ఉంచు. ఏ మాట నమ్మదగింది? మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దేవునికి వారసులం అవుడకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. కాబట్టి మరి సత్క్రియలను శ్రద్ధగా చేయటి అందు మనసుంచినట్లు నువ్వు పదే పదే ఈ వాక్యాన్ని నువ్వు బోధించు. 2 తీతుకు 2:15 కూడా అంటాడు, వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ ఆధికారంతో దుర్బోధన ఖండించుచుండుము, నిన్నెవరిని తృణీకరింపనీయకుము. నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు మరి మనుషులు ఇచ్చే సలహాలు నువ్వు తీసుకోవు. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి మనం ఏదైనా ఒక పని తలపెడుతున్నప్పుడు మనుషులందరి సలహాల కన్నా కూడా దేవుడిచ్చేదే మనం తీసుకోవాలి. అంటే దేవుడు మనకి ఏదైనా బోధిస్తున్నాడు అనుకోండి, అది మనం ఆ మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని ఒప్పింప చేస్తూ ఉంటుంది అనమాట, ఇలా ఇది చెయ్యి ఇది చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే ఎన్నుకున్నవాడు ఆయన, దర్శనమిచ్చినవాడు ఆయన, నడిపించేవాడు ఆయన కాబట్టి మరి అనేక మంది సలహాలు తీసుకుని ప్రతి మాట నువ్వు స్థిరపరచమని వాక్యం సెలవిస్తూ ఉంది. అన్నిటికంటే ముందుగా ఒకవేళ సోమినికి సాయిల్ ద ఫుడ్ అని చెప్పినట్టుగా మనుషుల సలహాలు ఒకవేళ తప్పుదోవ పట్టించి వచ్చామో, కానీ ఎప్పుడు కూడా మనం దేవుని సలహా మీద, దేవుని పరిశుద్ధాత్మ మీద నడిచినప్పుడు కొన్ని కొన్ని విషయాల నుంచి దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు అనమాట. మనం పడిపోకుండా, మనం జారిపోకుండా మనల్ని కాపాడుతూ ఉంటాడు. సత్క్రియలు మనం చేయడానికి మనం పురుగొలుపుతూ ఉంటుంది దేవుని ఆత్మ. కాబట్టి ఎప్పుడు కూడా వీటి గురించి నువ్వు బోధించు, హెచ్చరించు, ఎక్కువసార్లు ఇదే మాట్లాడుతూ ఉండు. ఈ విషయాలు విశ్వాసంలో స్థిరంగా ఉండమని, సరైన భక్తి చేయమని, నీతిగా ఉండమని, భక్తిగా ఉండమని, స్వస్థ బుద్ధితో ఉండమని పదే పదే నువ్వు హెచ్చరించు అని చెప్పి మరి ఇక్కడ మనం వింటా ఉన్నాం. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? మరి దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాస నిమిత్తము తీతుకు మొదట రాసిన పత్రిక, అపొస్తలుల పౌలు తీతుకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చూస్తే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవనం గురించి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడగు తీతుకు శుభమని చెప్పు రాయినది. తిమోతికి రాశాడు, తీతుకి రాశాడు, ఎన్నో విషయాలు, ఎన్నో విషయాలు. ఒక సంఘం ఎలా నడవాలి, ఒక భక్తి విషయంలో మనం ఎలా ఉండాలి, ఈ విషయాలన్నీ కూడా భలే ట్రైనప్ చేస్తూ ఉంటాడనమాట అపొస్తలుడైన పౌలు. కాబట్టి ఈ విషయాలు ఎప్పుడు కూడా నువ్వు మానక బోధిస్తూ హెచ్చరిస్తూ దృఢముగా నువ్వు చెప్తూ ఉండాలి. ఎందుకంటే ఇది మంచిది. తీతుకు 3వ అధ్యాయం 3వ అధ్యాయంతో ఒక చిన్న చివరిలో చదువుతున్నాను. ఇది మంచిది, మనుషులకు ప్రయోజనకరమైనవి ఉన్నవి. కాబట్టి పదే పదే మాటలు చెప్పు, సత్క్రియలందు శ్రద్ధగా చేయమని చెప్పు, నీతిగా బ్రతకమని చెప్పు అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా మరి పదే పదే మరి తీతుకుకి అలాగే తిమోతికి కూడా చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు చూద్దామండి. కొలస్సీలకు అపొస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నీతిని విశ్వాసమందు నిలిచి ఉండినడలా ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలవబెట్టుటకు అని మా రాస్తా ఉన్నాడు. ప్రతి మనిషి కూడా నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఈ ప్రాక్టీస్ చేసుకోవాలి, అభ్యాసం చేసుకుంటూ ఉండాలి. మరి ఆయన మన కోసం ప్రాణం పెట్టి ఆయన మనల్ని సమాధానపరిచేటండి. కాబట్టి ప్రతీది కూడా మనం జాగ్రత్తగా ఏదైతే విన్నామో దాని ప్రకారం మనం జీవిస్తూ ఆ నిరీక్షణ మనం కలిగి ఉండి అనేక మందిని ఆ నిరీక్షణలోకి మనం తీసుకురావాలి అని దేవుని యొక్క కోరిక ఉంది. దేవుని యొక్క కోరిక ఉంది. ఇంకొంచెం పైన 19 చదివితే ఆయన ఎందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవలనని తండ్రి అభిష్టమైను. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధభావం గలవారినై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టడానికి ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మను దేవునితో సమాధానపరిచాను. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ కృప వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. కాబట్టి క్రీస్తు అనే పునాది మీద, బండ మీద మనం పునాది వేసుకోవాలి. వేరే ఆశీర్వాద బోధల మీదో లేదా స్వస్థతల మీదో లేకపోతే ఎవరో చెప్పారో అనేది కాదు, కానీ క్రీస్తు అనే బండ మీద మనం పునాది వేసుకోవాలి. ఆయన చేసిన త్యాగానికి తగినట్టుగా మనం ఈ లోకంలో సద్భక్తితో మనం జీవించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కూడా చూస్తే కనుక ఫిలిప్పీలకు అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం కూడా మనం చూద్దామండి. 3వ అధ్యాయం 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షక నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. కాబట్టి ఈ లోకస్తుల ఏం చేస్తారు? ఈ లోకస్తులు చూడండి, 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలు నడుచుకోండి. ఎంత ధైర్యంగా చెప్పాడో చూడండి పౌలు. నన్ను క్రీస్తుని పోలు నడుచుకోమని ఎవరన్నా చెప్తారు, కానీ నన్ను పోలు నడుచుకోమనే భక్తి అంత గొప్ప భక్తి. ఒక మనిషి, మామూలు మానవుడు, ఆ దమస్కు మార్గంలో క్రీస్తు సంధించినప్పుడు మరి ఆ కంటి పొరలు రాలిపడిన దగ్గర నుంచి కూడా తను ఎంత పెర్ఫెక్ట్గా జీవించాడో. ప్రతి ఒక్కరూ కూడా చాలా పాపం చేసిన దేవుడిమే ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారని, మరి ఆయన ప్రతి ఒక్కరి కోసం తన ప్రాణం పెట్టాడు కదా. పెట్టినప్పుడు ఏ మనిషి కూడా అంత పెర్ఫెక్ట్గా ఈ లోకంలో జీవించలేదు. కానీ నిజంగా అపోస్తలుల పౌలు ఎంత బాగా రాస్తాడో చూడండి, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఎలా అయితే నడుచుకున్నాడో, ఆ ప్రధాన పాపి ఆ పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఆ దమస్కు మార్గంలో దేవుడు సంధించిన తర్వాత ఎంతగా మారిపోయాడంటే క్రీస్తులా మారిపోయాడు అనమాట. అందుకే నన్ను పోలి నడుచుకోండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడు, ప్రాక్టీస్ చేద్దాం. ఒకవేళ ఇది మన జీవితంలో అప్లై చేసుకోవడం కొంచెం కష్టమే, మేమో ఇది చేయలేము, మనం ఎలా జీవించగలం అనుకోవచ్చు, కానీ మనం సొంత శక్తితో మనం చేయలేము. నన్ను బలపరచుమని అందరూ నేను సమస్తము చేయగలను అంటాడు పౌలు. అలా నన్ను బలపరిచినాయినా, నేను బలహీనరాలని, నేను బలహీనుణ్ణి, నాకు ఏమాత్రం చేత కదయ్యా, నువ్వు నాలో ఉంటే నేను ఏ పనన్నా చేయగలనని బలపడాలే తప్ప దినదినము మనం దిగజారిపోకూడదు. ఎప్పటికప్పుడు మరి మనం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఇక్కడ చూడండి 17వ వచనం, పిలిపిలకు 3వ అధ్యాయం 17, నేను మళ్ళీ చదువుతున్నాను, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకునే వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువుకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అప్పుడే కాదండి, చూడండి ఈ వాక్యం చూడండి, ఇప్పుడు కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఈ వాక్యం, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది. అనేకులు క్రీస్తు శిలువుకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయాలు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. ఏడుస్తున్నాడట, ఏడుస్తూ చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో, పవిత్రతతో, పరిశుద్ధతతో, నిష్కలంకంగా, అనిద్యంగా బ్రతకాలనేది దేవుని చిత్తమైతే, ఈ లోకంలో పాస్టర్లు అనిపించుకున్న వాళ్ళు, క్రిస్టియన్స్ అనుకున్న వాళ్ళు అంట, ఎవరు బయట వాళ్ళ కోసం రావట్లేదు ఆయన, ఈ సంఘంలో ఉన్న వాళ్ళ కోసమే రాస్తున్నారు ఆయన. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. క్రీస్తుని ప్రకటిస్తున్నాం, క్రీస్తుని బోధిస్తున్నాం అని చెప్పేవాళ్లే డబ్బుల దగ్గరికి వచ్చేసరికి, లేకపోతే పేరు ప్రఖ్యాతుల దగ్గరికి వచ్చేసరికి, ఇంకా కొన్ని బలహీనతల దగ్గరికి వచ్చేసరికి, కడిపే వారి దేవుడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అమ్మో, వాళ్ళ గురించి వాళ్ళ విషయాలు తప్పు కదా బ్రదర్, తప్పు కదా సిస్టర్ అని చెప్పామంటే మన పని అయిపోయిందన్నమాటే. అంత భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాం, ఆ లోకంలో జీవిస్తున్నాం మనం. వీరిని గూర్చి మీతో అనేక పర్యాలు చెప్పి ఇప్పుడును ఏడ్చు చెప్పుచున్నాను. దుర్బోధల మీద పోరాటం ఎందుకు చేస్తున్నారు అనేక మంది? చాలండి, ఎంతో భక్తిగా ఉన్నవాళ్ళు, మనతో కూడా తిరుగుతున్న వాళ్ళు ఆ దుర్బోధల్లో పడిపోతున్నారు, ఆ మాయలో పడిపోతున్నారు. ఏంటి ఆ దుర్బోధ? ఆశీర్వాదం కూడా దుర్బోధే. మన మహేష్ బ్రదర్ మరి ఆ పాయింట్స్లో రాశారు, ఆశీర్వాదం కూడా మరి దుర్బోధే. చాలామంది పైకి కనిపే పలనా మార్మనిజం లేకపోతే యెహోవా సాక్షులు ఇవే దుర్బోధలు అనుకుంటున్నాం. వాటి నుంచి ఎలాగ జాగ్రత్త పడాలి? వాళ్ళు సీక్రెట్గా బస్ స్టాండ్లోనూ, కాలేజీల్లోనూ ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని వెనక్కి లాగేయాలని చూస్తూ ఉంటారు. కానీ అంతకన్నా భయంకరమైన బోధ ఏంటంటే, మరి వారి కదిపే వారి దేవుడు, వారి నాశనమే వారు అంతమన్నా బ్యాచ్ బయలుదేరుతూ ఉంది, చాప కింద నీళ్ళ ఉన్నారు. ఆశీర్వాదం, నువ్వెన్ని తప్పులు చేసినా దేవుడు క్షమించేస్తాడు, ఏం పర్లేదు, నువ్వు ఇలాగే జీవించు అని చెప్పే దుర్బోధ. అత్యంత కృప, అత్యంత కృప, అత్యంత కృప ఉంది అని చెప్పి సిలువుకు శత్రువులుగా నడుచుకునే వారు ఉన్నారు. ఎన్నోసార్లు దుర్బోధ గురించి, ఇలాంటి దుర్బోధకుల గురించి, సిలువుకు శత్రువులుగా ఉన్న వాళ్ళ గురించి అనేక పర్యాలు చెప్పాను. ఓ పిలిప్పీలారా, మీరు కూడా జాగ్రత్త సుమా. ఓ తెస్సలోనికిలారా, ఓ కొరింథీలారా, ఓ ఎఫెసీలారా, ఓ తీతు, ఓ తిమోతి, గొల్లుమని గుండెలు బాదుకుని ఏడుస్తూ రాశాడండి ఈ పత్రికలన్నీ కూడా పౌలు. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. భూ సంబంధమైన వాటి యందే మనసు ఉంచుచున్నారు. చాలా ఏడుపు వస్తుంది, చాలా బాధ వచ్చేస్తూ ఉంటుంది. ఒక 10 ఏళ్ల క్రితం లేదు కానీ ఈ ఒక 5-6 ఏళ్ళ నుంచి మరీ ఎక్కువైపోయిందండి. ఆ పెళ్ళిళ్ళు, క్రిస్టియన్ మ్యారేజెస్, క్రిస్టియన్ ఫంక్షన్స్ చూస్తున్నప్పుడు హిందూ ఫంక్షన్స్కి వచ్చామా క్రిస్టియన్ ఫంక్షన్కి వచ్చామా అర్థం అవ్వట్లేదు. అంత భయంకరంగా తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. బయట వాళ్ళకి ఎవరికి తెలియని ఆ మెచ్యూర్ ఫంక్షన్స్ ఎవరికి చెప్పుకోకర్లేదు. మా పాప పెద్దదైంది, ఓ దేవుడు పోల్నే దేవుడు ఆ యొక్క బాల్య దశను విడిచిపెట్టి యవన దశలో అడుగుపెట్టింది. స్తుతించు, ఆరాధించు ప్రభు. ఆ అమ్మాయి మరి చక్కగా దేవుడు ఒక మరగుజ్జిగా ఉండాలని అనుకోలేదు. ప్రతి మనిషి ఎదగాలనుకున్నాడు, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎదగాలి. అదొక ప్రాసెస్ అంతే. దాన్ని కూడా ఫ్లెక్స్ వేసేసి దేవుడికి ఇష్టం లేని పనులు అవన్నీ కూడా. మరి మొహమాటం లేకుండా యేసు ప్రభు చెప్తాడు, మనం కూడా మొహమాటం లేకుండా చెప్పలే. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, అమ్మో ఇంకేమన్నా ఉంది ఇలాంటివి చెప్పామంటే, ఏంటి సిస్టర్ అలాంటి పనులు ఏంటి, ఏంటి బ్రదర్ అన్నామా, మన పని అయిపోయిందన్నమాట. అయినా భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే నిత్య జీవం ఇచ్చేది దేవుడు మనకి, మనుషులు కాదు. 99 మంది మనకు వ్యతిరేకం అయిపోయినా పర్లేదు, యేసు ప్రభు దేవుడు మనతో ఉంటే చాలు. కాబట్టి మొహమాటం లేని భక్తి, మొహమాటం లేని జీవితం, మొహమాటం లేని యొక్క క్రైస్తవ తత్వంలోని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. నాశనమే వారు అంతమంట, వారి కడిపే వారు దేవుడు అంట. దానికోసం ఎంతగానో తెగిస్తారు, వారు తమ సిగ్గుపడవలసిన విషయాలందు సంతోషిస్తారట, ఎగిరి గంతులు వేస్తారంట. ఎంత అసహ్యకరమైన విషయాలు చేస్తారో నోటితో చెప్పలేము, అవన్నీ కూడా మీకే అర్థమవుతాయి. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతారు. ఓ అంత ఇల్లు కట్టాము, పెళ్లి చేసాము, చూడండి ఆ రోజు స్తుతి కూడి కని పెడతారు. ఎంతసేపు గొల్లు మంచి ఏడుస్తూ యవన సాక్షులు చెప్తారు తెలుసా, మా తాత సంపాదించిన ఆస్తి ఆడు ఎత్తిపోయాడు, అప్పుడు నేను ప్రార్థన చేశాను దేవుడు తెచ్చిచ్చాడు, ఇదిగో 100,000 రూపాయలు కూడా లేని టైంలో ప్రభువారి ఏడ్చాను, దేవుడు మమ్మల్ని ఇలా 1 కోట్ల ఆస్తి మీద పెట్టాడు. ఏ సాక్ష్యాలండి ఎక్కడ చూసినా, ఈ సెలవులు కదా అని చెప్పి కొన్ని గృహప్రవేశాలకి పెళ్ళిళ్ళకి వెళ్తున్నప్పుడు ఏదైనా అక్కడ ఏమైనా సువార్త ప్రకటిస్తారేమో, వాళ్ళ జీవితం ద్వారా ఆ పెళ్లికి వచ్చిన వాళ్ళు కొంతమంది అయినా మారుతారేమో వాళ్ళ వాక్యం ద్వారా అని చూస్తున్నప్పుడు, ఎంతసేపు భౌతిక సంబంధమైన, భూ సంబంధమైన వాటి అందే మనసు, అవే సాక్ష్యాలు. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అనే రక్షక నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. ఏం చేసినా క్రీస్తు నిమిత్తము, క్రీస్తుతో నువ్వు నడుస్తున్నావా లేదా, క్రీస్తుని పోలి నడుస్తున్నావా లేదా, ఆయన అడుగుజాళ్ళు గుర్తుపట్టి నడుస్తున్నావా లేదా, ఈ యొక్క సంబంధమైన దాత గుడ్డితనం కలుగు చేసి నీ విశ్వాసాన్ని పడదోసి అవిశ్వాసగా మారిపోయావా అని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మన పరిస్థితి పరలోకమందు ఉంది. ఎప్పుడు కూడా మన సమస్త ఆనందం కూడా ఆయనతోనే మనకుంది. రోమపత్రిక 15:13 చూద్దామండి చివరిగా. రోమపత్రిక 15:13 అపొస్తలన పౌలు రోమీలకు రాసిన పత్రిక 15:13 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారు ఒకటకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతోనూ సమాధానంతోనూ మిమ్ము నింపునుగాక. ఇవి తాత్కాలికమైన ఆనందం కాదండి, తాత్కాలికమైన సుఖం కాదు, దేవుళ్ళు ఉన్నది. ఎందుకు అంత హతసాక్షులు అయిపోయారు, ఎందుకు అంత కష్టపడుతున్నారు? మనం చాలామంది భక్తులను చూస్తే అమ్మో ఎంత కష్టపడ్డారు వీళ్ళు అనుకుంటాం. వాళ్ళు ఏమీ అమాయకులు ఏం కాదండి. ఈ లోకంలో కొంతకాలం కష్టపడితే, ఈ లోకంలో కొంతకాలం నిందల అవమానాలు భరిస్తే, ఈ కాలంలో మనం ఉపేక్షించుకుని మన సిలువ నెత్తుకుని వెంబడిస్తే సమస్త ఆనందం ఎవ్వరు ఇవ్వలేంది. ఒక 1 కోట్లు పెట్టుకుని పార్టీలు చేసుకుంటే ఇవ్వలేంది, ఎగిరి గొంతులు వేస్తే లేకపోతే పండుగలు చేసుకుంటే లేని ఆనందం, ఆ సమస్త ఆనందము సమాధానం దేవునితో నడిచిన వారికి వస్తుంది. వాళ్ళు ఎవరైనా సరే, ఇస్రాయేలీలు కోసం మరి అనేక విషయాలు దేవుడు చెప్పాడు. ఇస్రాయేల్ కోసం నేను వచ్చాను అన్నప్పుడు ఒక స్త్రీ వచ్చి నన్ను రక్షించిన ఆయన, నా కుటుంబం, నా బిడ్డను కాపాడిన ఆయన అంటే కుక్క అన్నాడు. ఇది కుక్కలకి ఇవ్వడానికి కాదండి. అప్పుడు ప్రతి జనములోనూ ఆయనకి భయపడి ఆయన కోసం బతికే వాళ్ళ కోసం ఆయన భక్తిని వాళ్ళు అంగీకరిస్తారనడానికి ఆ అమ్మాయి ఏమందంటే, పౌరుషం తెచ్చుకోకుండా నేను ఇంత మాట అంటాడా అని అనుకోకుండా, నిజమే ప్రభువా, మరి ఆ రొట్టె మీద ఆ బల మీద ఉన్న రొట్టె ముక్కలు కింద పడినప్పుడు కుక్క పిల్లలు తింటాయి కదా, అలా నాకు ఈ అంది. కాబట్టి ఇజ్రాయేలీలకు మాత్రమే మరి సంబంధించిన భక్తి ఇది అని చాలామంది మనం ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ అన్యులైన మన కోసం, ఇజ్రాయేలీలు మరలా పశ్చాత్తాపడి రాబోయే మెస్సీయా కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా రక్షింపబడి వాళ్ళ యొక్క పరిపూర్ణత అయ్యే వరకు కూడా ఈ సువార్త అంతా కూడా వెదజల్లబడి మారుమూల ప్రాంతాల్లోకి వెదజల్లబడి ప్రతి ఒక్కరికి కూడా యేసుప్రభు అంటే తెలిసిన తర్వాత ఈ యొక్క మరి ఆ యొక్క ఇజ్రాయేలీలు కూడా దేవుని అంగీకరించినప్పుడు వాక్యంలో సున్నైన పుల్లైన మరి తప్పిపోకుండా ప్రతిదీ నెరవేరుతున్నప్పుడు ఆ ఆనందంలో మనం కూడా పాలుపుచ్చుకుని ఆ నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ అని ఇందాక చదువుకున్నాం కదా. మరి తీతుకు రాసిన తీతు పత్రికలో 2 అధ్యాయంలో 11-13 వచనాల్లో మరి శుభప్రదమైన నిరీక్షణ అంటాడు కదా. ఆ శుభప్రదమైన నిరీక్షణకి కర్తయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధంతో మిమ్మల్ని నింపునుగాక అంటాడు. 5:5 కూడా ఒకసారి చూసి మనం ముగించేసుకుందాం. రోమపత్రిక 5:5 అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కొమ్మరించబడి ఉన్నది. కాబట్టి సమస్త ఆనందంతోనూ సమస్త మహిమతోనూ దేవుని సంతోషపెట్టే బిడ్డలగా ఆ పరిశుద్ధాత్మశక్తి పొంది నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ కర్తయ్య యెహోవా వైపు చూస్తూ దేవుని వైపు చూస్తూ విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో ఆ దేవుని యొక్క కృప మనందరినీ నడిపించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. థ్యాంక్ యూ అండి, అందరికీ వందనాలు. ప్రైజ్.